తృప్తి కలుగుతుంది అన్నాడు. ఏమిటది? మన అమ్మవారి భక్తులం. ఈ అమ్మవారికి బలివ్వడానికి ఇద్దరు నరపశువుల్ని పట్టుకొచ్చాను, వాళ్ళని బలివ్వడానికి నాకు సాయపడ్డావా, నీకు విముక్తి. ఈ మాట ఎందుకన్నాడు అంటే, మహాకాళికి ఎవరినైనా నరుల్ని బలిచ్చే ముందు వాడి చెల్లెలి చేత స్నానం చేయించాలి, అది ఒక కఠోర నియమం ఉన్నది అక్కడ. ఆ మహాకాళి ఆలయంలో ఈ రాక్షసులకి నియమం ఏమిటంటే, ఎవరైనా మానవుల్ని పట్టుకొచ్చి అమ్మవారికి బలివ్వాలంటే ఆ మానవుణ్ణి ముందు మంగళ స్నానం చేయిస్తారు. పసుపు కలిపిన నీళ్లు బిందులకు బిందులు మీద పోసి, పైన వేపమండలు వేసి, మెడలో గన్నేరు పూల దండ వేసి, ఆ తర్వాత వీడిని మేకను పట్టుకుపోయినట్టు పట్టుకుపోతారు, పటక్కన వేసేస్తారన్నమాట. అందుకనే మేకలను ఎప్పుడు బలివ్వకూడదు. ఎప్పుడైనా మేకలు బలిస్తే మైరావణ్ లాంటి వాడు మనల్ని బలిస్తాడు. అందుకని శాస్త్ర నిషిద్ధం అది. ఇప్పుడు అలా బలివ్వాలంటే స్నానం చేయించాలి. స్నానం చేయించాలంటే సోదరి చేతే నీళ్లు పోయించాలి. నువ్వు నా సోదరివి. రామలక్ష్మణులనే మహావీరుల్ని లంకానగరానికి వెళ్ళి కపట శక్తితో తీసుకొచ్చాను ఇక్కడికి, వాళ్ళని బలిపెట్టామంటే ఇంకా శాశ్వతంగా రావణుని పేడ, నీ పేడ, నా పేడ పోతాయి. ఆ పని చేయడానికి నువ్వు నీళ్లు తేవాలి. నువ్వు నీళ్లు తెచ్చి నాకు ఇచ్చావంటే ఇక తర్వాత నీకు కాళ్ళకి చేతులకు ఉన్న సంకెళ్ళు తీసేస్తాను. మన నగరం పొలిమేరల్లో ఒక అమృత సరస్సు ఉన్నదని నీకు తెలుసు. ఆ అమృత సరస్సు దగ్గరికి వెళ్ళి పెద్ద గుండిగతో నీళ్లు పట్టుకురా. ఆ గుండిగతో తెచ్చిన నీళ్లు దాదాపు 12 బిందులు నీళ్లు ఉంటాయి. నువ్వు రాక్షసివి గనక అది వేయడం కష్టం కాదు. రాగానే నీ కాళ్ళకి చేతులకి ఉన్న సంకెళ్ళు తీసేస్తాను, నువ్వు హాయిగా తిరగచ్చు అనగానే పాపం ఆవిడ అలాగే తప్పదు, లేకపోతే వాడు చంపుతాడు. అందువల్ల కూడా జలపాత్రం అన్నది వాడు పెద్ద గుండికి ఇచ్చాడు. ఆ గుండికి నెత్తి మీద పెట్టుకున్నది, పెట్టుకుని ఈ కాళ్ళకి చేతులకి ఉన్న సంకెళ్ళ బరువు దానికి తోడు గుండికి బరువుతో కొంచెం కాళ్ళు ఈడ్చుకుంటూ అమృత సరస్సు దగ్గరికి చేరింది. ఈలోపు అక్కడ హనుమంతుడు శ్రీరామనామస్మరణ చేసుకుంటూ లోపల రామలక్ష్మణులు ఇంకా ఉన్నారనుకుని ఏమి ఎరగనట్టుగా జపం చేస్తున్నాడు. ఎంతలో హనుమా అంటూ అక్కడికి వచ్చాడు విభీషణుడు, ఒరిజినల్ విభీషణుడు. ఇందాక డూప్లికేటు, ఇప్పుడు ఒరిజినల్. ఈ నిజమైన విభీషణుడు రాగానే హనుమంతుడు పళ్ళు పటపట కొరికి, నాకు తెలుసురా మైరావణ, నువ్వు మా విభీషణుడు వేషంలో వస్తావని, ఇదిగో నీ తలకాయ పగిలిపోతుందని గదెత్తగానే జై శ్రీరామ్ అన్నాడు ఆయన చేతులు తోడించి. ఆ రామనామం వినగానే ఈయన గదెత్తినవాడు ఆగిపోయాడు. రామనామం పలికినంత మాత్రం చేత నువ్వు నిజంగా విభీషణుడు అయిపోతావా అనగానే, హనుమా ఏది నిజమో ఏది అసత్యమో ఆ మాత్రం గ్రహించలేకపోతున్నావా, నీలో ఉన్న మాయ ఒక్కసారి తరిమివేసి చూడు, ఇదిగో నన్ను చూడు, ఒక్కసారి రామనామస్మరణ చేసి వీక్షించు అన్నట్ట. వెంటనే ఆయన ఒక్కసారి జయ రామ అనగానే ఎదురుగుండా ఉన్నవాడు కపటి కాదు సత్య విభీషణుడు అని అర్థమైంది. ఆయనకి మతిపోయి, విభీషణ ఇప్పుడే కదా వచ్చావు, లోపలికి వెళ్ళి రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారన్నావు, చూసొచ్చావు, నేను నా ఖాళీ సందులోంచి పంపాను, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇందాకే నువ్వు వెళ్ళేటప్పుడు మైరావణుడు నా రూపంలో వస్తాడు, వెంటనే వస్తే తలకాయ పగలగొట్టని కూడా చెప్పావు కదా, అందుకే వెంటనే రాబట్టి నువ్వే వాడనుకున్నాను అనగానే విభీషణుడు గిజగిజలాడిపోయి, నేనెక్కడొచ్చానయ్యా బాబు, అసలు నేను ఇంతవరకు రానేలేదు, హాయిగా ఆ వైపు ఈ వైపు చూస్తున్నాను, నువ్వుండగా రామలక్ష్మణుల దగ్గరికి ఎవరూ వెళ్ళలేరనే నమ్మకంతో నిశ్చింతగా ఉన్నాను, నువ్వన్నమాట నాకు పిడుగుపాటులా వినబడుతున్నది, కొంప ముంచావు, ఎవరినన్నా పంపావా అంటే, అవునయ్యా అచ్చ నీలాగే ఉన్నాడు విభీషణుడు అన్నాడు, నేను లోపలికి పంపానడు కానీ, హనుమా సందేహం లేదు అనుకున్నంత జరిగింది. వాడు మహామాయావి మైరావణుడు, ఇంత తొందరగా మోసం చేస్తాడు అనుకోలేదు, ముందు లోపలికి వెడదాం అనగానే హనుమంతుడు తాను కూడా సూక్ష్మ రూపంతో తన తోక ప్రకారం నుంచి విభీషణుడితో పాటు లోపలికి వెళ్ళాడు. లోపలంతా శూన్యం. ఇంకా హనుమంతుడి కింద పడిపోయాడు ఒక్కసారిగా, కుప్పకూలిపోయి. దిగిమం వాలధిం దీర్ఘం దిగ్ధౌవారికతామ దిగ్మతిం స్థూల రూపాం వా దిగ్జీవనమిదం మమ. చి, ఎందుకు నాది తోక, ఇంత పెద్ద తోక ఉన్నదని అహంకరించాను. ఈ తోకతో రామలక్ష్మణుల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు, చెక్కు చెదరకుండా చేస్తానని మహాప్రాకారం కట్టి రక్షిస్తానని ప్రగల్భాలు పలికాను. నా తోక దండగా, నా కాపలా దండగా, నా స్థూల రూపం దండగా. ఎంత శరీరం ధరిస్తే స్థూల రూపం అంటారు. ఎంత శరీరం మహాకళేబరం ధరించి రాముడిని రక్షించలేనప్పుడు ఈ శరీరం దండగా, అసలు నా జీవితమే దండుగా, చచ్చిపోవడం మంచిది ఎంతకంటే అని హనుమ చింతాకులస్వాంతుడైపోయి అటు కింద పడిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. ఇంక నేను బ్రతికి లాభమేమిటి, రామలక్ష్మణుల్ని కాపాడలేని మూర్ఖుడికి ఈ పదవినిచ్చారా అని మా సుగ్రీవుడు అడుగుతాడు. మా జాంబవంతుడు, నువ్వేదో బుద్ధిమంతుడు అనుకున్నాను, మమ్మల్ని అందరినీ రక్షిస్తావు అనుకున్నాను, ఇలా చేసావా అంటాడు. ఇంకా సీతామాతకి నా మొహం ఎలా చూపిస్తాను, పరమపాపాత్ముడా నన్ను నా భర్తని కలుపుతామనుకుంటే వాళ్ళిద్దరినీ నీకు అప్పగిస్తే కాపలా కాకుండా రాక్షసులకి అప్పగించావా, వాళ్ళు బలిచ్చాక ఇంకా నువ్వు బతికితే మాత్రం ఏమిటంటుంది, ఆ తల్లికి ఎలా మొహం చూపిస్తాను అని ఏడుస్తూ ఉంటే విభీషణుడు, బుద్ధిమంతుడా హనుమ, నీ దగ్గర సకల శుభలక్షణాలున్నాయి, బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. ఇది విభీషణుడు రచించిన శ్లోకం తెలిసిన, హనుమంతుడిని స్మరిస్తేనే ఇవన్నీ వస్తాయి. ఇది ఎవరో కాదు, స్వయంగా విభీషణుడు అంతటి వాడు రచించాడు, ఈ ఆపదల్లో రచించాడు ఆయన. హనుమంతుడిని స్మరిస్తే ముందు తెలివితేటలు, ఎక్కడ ఏ పని ఎలా చేయాలో సులభంగా చేయడం ఎలాగో తెలుస్తుంది. రెండవది, మంచి శరీర బలం మానసిక బలాలు రెండూ లభిస్తాయి. యశః, మంచి కీర్తి లభిస్తుంది, సత్కీర్తి లభిస్తుంది, ధైర్యం కలుగుతుంది. ధైర్యం అంటే తెలివితేటలతో కూడిన బలం అన్నమాట. అది మొండాడికి ధైర్యం ఉంటుంది, పిచ్చాళ్ళు ఉంటారు చూసారా, పిచ్చాడికి ఏమీ తెలియదు, రైలు వస్తుంటే ఎదురుగుండా వెళ్ళిపోతాడు, అది ధైర్యమా? అది కాదు. ధైర్యం అంటే మంచి బుద్ధితో ఆలోచించి గుండెపోటు రాకుండా తెచ్చుకొని మనస్సుని శరీరాన్ని తెలివితేటలతో దృఢంగా ఉంచుకుంటే దాని ధైర్యం అని పేరు అన్నమాట. అంతేగాని పిచ్చి బలం తాగుబోతాడికి ఉంటుంది ఒక్కొక్కప్పుడు ధైర్యం అనమాట, అప్పుడు తాగుతూ ఎదురుగుండా వచ్చేస్తాడు చూసారా మీరు కారుకి ఎదురుగుండా, అది ధైర్యం అనరు దాన్ని. వాడు దానివల్ల చస్తానని వాడికి తెలియదు కనుక, చస్తామని తెలిసినప్పుడు ఆ గండం నుంచి బయటపడడానికి తెలివితేటలు ఉపయోగించి ఏమాత్రం గుండెని మాత్రం వణకకుండా చూసుకునేవాడు ధైర్యవంతుడంటే. హనుమంతుడి వల్ల అలాంటి ధైర్యం వస్తుంది. నిర్భయత్వం, ఎప్పుడు జీవితంలో వాడు ఒక్క అసత్యానికి తప్ప దేనికి భయపడ్డవాడు, అసత్యం పలికినప్పుడు అధర్మం చేసినప్పుడే భయపడతాడట, తక్కిన వేళల్లో ఎప్పుడూ భయపడ్డాడు, అటువంటి నిర్భయత్వం వస్తుంది. అరోగత, రోగమే రాదు హనుమంతుడు స్మరిస్తే, శరీరానికి మనస్సుకి రోగం రాకుండా కాపాడుతాడు హనుమంతుడంటే. అజాడ్యం, జాడ్యం అంటే మందకొడితనం, కొంతమందికి ఏ పని చెప్పినా ఇప్పుడు చెబితే ఏడత్తారా చేస్తారన్నమాట. ఏమండి ఒక మంచి పెన్ను ఇవ్వండి అన్నాం అనుకోండి, వెంటనే పెన్న ఇదిగోనండి తెస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటాడు వాడు. ఈ లోపు నా ఉపన్యాసం అయిపోతుంది, జూన్ 7వ తారీఖు కూడా అయిపోతున్నమాట. ఈ పెన్ను మాత్రం రాదు, వాడి వల్ల ఉపయోగం ఉంది. పని చెబితే ఇవాళ చెబితే టక్కర పరిగెత్తుకొచ్చే రంగారెడ్డి గారిలా ఉండాలి. అమ్మ అలా చెప్పామంటే ఆ క్షణమే మర్నాడు వచ్చి పడిపోతున్నాడు, రాత్రికి చెప్పామా పొద్దునకు వచ్చేసినట్టు. ఆ పని కూడా మళ్ళీ ఎలా ఉండాలి, నిజమైన పని అయి ఉండాలి. మళ్ళీ ఆ పని చేయటం వల్ల వీడికి సుఖం కూడా కలగాలి. పాలు తెమ్మన్నాం, పాలు తెచ్చాడు, కానీ ఆ పాలు విరిగిపోతే ఉపయోగం ఉంది, పాలు తెచ్చాడు కానీ అది తాగడానికి పనికిరావు, అలా కాకుండా ఉండాలన్నమాట. అందువల్ల చురుకుగా పనికొచ్చేలా పనిచేస్తే అజాడ్యం. వాక్పటుత్వంచ, ఇక కొంతమంది మాట్లాడుతుంటే అనర్గళంగా తడువుకోకుండా మాట్లాడతారు, అలాంటి వాక్పటుత్వం ఇవన్నీ హనుమంతుడి వల్ల వస్తాయి, సందేహం లేదు. నాయనా హనుమ, నిన్ను స్మరిస్తేనే మాకు వస్తాయంటే ఇక నీ దగ్గర ఎంత శక్తి ఉందో ఆలోచించు, సామాన్యుడిలాగా పిరికివాడివైపోయి దుఃఖించకు, నీ శక్తి నీకు తెలుసు, అయినా మా కోసం నటిస్తున్నావు, లే విజృంభించు అనగానే ఒక్కసారి హనుమంతుడి శరీరం మళ్ళీ యథాప్రకారంగా పెరిగిపోయింది. తోక ప్రాకారాన్ని పీకేసి ఆయన తోకని జెండాకరలా పైకెత్తాడు. చెప్పు నన్నేం చేయమంటావు విభీషణ, కర్తవ్యమేమిటి, రామలక్ష్మణుల్ని ఎలా రక్షించాలి? రేపు సూర్యాస్తమయంలోపు రామలక్ష్మణుల్ని వాడు బలిస్తాడు, ఆ లోపు నేను వాళ్ళని బ్రతికించి ఇక్కడికి తీసుకురావాలి, రక్షించి తీసుకురావాలి అనగానే, అదిగో మా లంకానగరం దగ్గర సముద్ర తీరంలో పాతాళానికి ఒక బిలం ఉన్నది, అక్కడ రెండు నాళాలు ఉన్నాయి, అందులో ఒకటి చంద్రనాళం, అందులోంచి వెడితే రాక్షసులు అడుగడుగునా నిన్ను అడ్డం కొడతారు, వాళ్ళు మాయావులు, వాళ్లతో యుద్ధం చేస్తూ ఉంటే టైం అయిపోతుంది. వాలి పూర్వం ఈ మార్గం గుండా వెడితే ఏడాది కానీ బయటికి రాలేకపోయాడు, ఎంత వీరుడైనా అందులో అడుగుపెట్టినవాడు తొందరగా పాతాళానికి వెళ్ళలేడు. ఈలోపు పుణ్యకాలం కాస్త మించిపోతుంది కాబట్టి రెండవ పద్మిని నాళం గుండా వెళ్ళు, సూక్ష్మ రూపంతో వెళ్ళిపో, అక్కడ ఒక పెద్ద సెమీవృక్షం ఉంటుంది. ఆ జమ్మి చెట్టు మీద నిలబడితే నీకు మొత్తం మైరావణుడి యొక్క నగరమంతా కనబడుతుంది. ఆ నగరాన్ని పరిశీలించి ఏం చెయ్యాలో ఇక నువ్వు ఆలోచించు. తక్కిన కర్తవ్యం నేను చెప్పడానికి వీల్లేదు, ఇంతకు మించి మేము చెప్పడానికి మాకు కొన్ని పరిధులు ఉన్నాయి అనగానే చాలు ఆ మాత్రం చెప్పావు అని అమాంతంగా శరీరాన్ని పెంచిన వాడు కాస్త మళ్ళీ సూక్ష్మ రూపంలో పద్మినీ నాళం గుండా పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద శమీవృక్షం ఉన్నది. తిక్కన గారు విరాటపురంలో శమీవృక్షాన్ని విజృంభించి వర్ణించాడు అనమాట ఆయన. పక్షివ్యాకులముల్ పరేత నెలయోప అంతోత్తముల్ డాకిని రక్షోభూత పిశాచ వీక్షితము. మహాభయంకరమైన పెద్ద పెద్ద గ్రద్దలు గొడ్లగోబలు వంటి పక్షులు చెట్టు నిండా ఉన్నాయి. శ్మశాన ప్రాంగణం దగ్గర ఉన్నది పైగా అది. శాకిని రక్షో భూత ప్రేత పిశాచారు దాని మీద చేరి హోహోహో అని అరుస్తున్నాయి. 8 మైళ్ళ పొడవు 14 మైళ్ళ వెడల్పుతో చాలా ఆశ్చర్యకరమైన విశాలంగా ఉన్నది అది. శాఖోపశాఖలతో ఉన్నది. ఆ శమీవృక్షం దర్శనమిచ్చిందంటే శుభం కలుగుతుందని అర్థం. దాని మీద ఎంత భయంకరం ఉన్నా శమీవృక్షాన్ని తలుచుకున్నా శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసినా శమీవృక్షానికి మొరక్కినా దాన్ని పూజించినా సకల శుభాలు కలుగుతాయి. పూర్వకాలంలో విజయదశమి నాడు శమీవృక్ష పూజ చేసేవారు. శమీవృక్షానికి ఒక శ్లోకం ఉన్నది. ఆ శ్లోకాన్ని కూడా పరాశరులు వారు రాశారు. శమి శమయతే పాపం, శమి శత్రువినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. శమి అంటే శమీవృక్షం ఉన్నదే, శమి అని పేరు కలిగిన చెట్టు. పాపం శమయతే, పాపమును తొలగిస్తుంది. శమీ వృక్షానికి నమస్కారం చేస్తే పాపం తొలగుతుంది. అంతవరకు చేసిన పాపాలు పోతే వెళ్ళి కొత్త పాపాలు మర్నాడు చేసుకోవచ్చు. తర్వాత ఏమన్నారు, శమి శత్రు వినాశిని, శత్రువుల్ని నాశనం చేసి పారేస్తుంది. మన శత్రువులు తొలగాలంటే బయట ఉన్న శత్రువులు లోపల ఉన్న శత్రువులు కూడా తొలగుతాయి. శమి వృక్షానికి పూజ చేస్తే లోపల ఉన్న శత్రువులు మరింత ప్రమాదం. ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని 6 శత్రువుల వల్ల వచ్చే నష్టం ఇంక దేనివల్ల రాదు. అసలు వీటి వల్లే బయట శత్రువులు కనబడుతున్నారు. నీలో కామం విజృంభించినంతకాలం, క్రోధం పెరిగినంతకాలం, మదం మాత్సర్యం మోహం లోభం ఇలాంటివి ఉన్నంతకాలం ఇతరులు శత్రువులు అవుతారు. ఇల్లు మారితే ఉపయోగం లేదు. నీ మనస్సును మార్చుకోకపోతే అంతా ఎక్కడో తోడు శత్రువులే ఉంటారు. కొంతమందికి చూడండి ఎక్కడికి వెళ్ళినా శత్రువులే. నాకు చాలా చోట్ల ధర్మ సందేహాలు ఇదే కూడా అనమాట. మా ఇంటి పక్క వాళ్ళంతా దుర్మార్గులేనండి, ఎక్కడికి వెళ్ళినా ఇల్లు మారినప్పుడల్లా తగద వచ్చేస్తుందండి, వీళ్ళంతా నాశనం అయిపోవడానికి మంత్రం చెప్పండి అని అడిగింది ఆవిడ మన లైవ్లో. మీరు ఇది జరిగింది నిజంగా చెబుతున్నాను. ఫోన్ చేసి పైగా నీకు ఆవిడకి అన్నదమ్ములతో పడదట, అక్కతో పడదు, తమ్ముడితో పడదు, చెల్లెలితో పడదు, అన్నతో పడదు, పక్కవాడితో పడదు, ఇంకొకటితో పడదు, ఎవరితో పడదు. ఎందుకు పడటం లేదంటే వాళ్ళంతా పాపాత్ములట. ఇంతమంది పాపాత్ముల వచ్చిన నీలాంటి పుణ్యాత్మురాలు ఉండడం కంటే హిమాలయాలకు వెళ్ళిపోమ్మా, ఇంకెవరితోటైనా సుఖంగా ఉంటుందన్న. ఎందుకంటే హిమాలయాలు ఇంక మాట్లాడడానికి ఎవడో ఉండడం, అక్కడికి పోతే సుఖంగా ఉండొచ్చు. అక్కడ కూడా తగాదే వస్తుంది. మంచు నన్ను యుద్ధం చేస్తుందండి, ఇక్కడ పిట్టలు వచ్చి యుద్ధం చేస్తున్నాయండి అనొచ్చు కూడా, చెప్పలేము. మనకి మనం మనమే శత్రువులం గనక ఒక్కొక్కప్పుడు వెనకాతలు ఉండే బల్ల కూడా శత్రువు అవుతుంది. సద్బుద్ధి లేకపోతే మన మనస్సులో ఈ వికారములు తొలగితే అందరూ మనవాళ్లే. అందుకని ఈ మోహాన్ని తొలగించు. ఘుంఘటుకా పట్టు కోల్లురే తోకో రాము మిలాయ్ ఘట ఘటమేవహ సాయి రమత కటుక వచన మత్త బోల్లురే అని కబీర్ దాస్ అందమైన దోహాలో చెప్పాడు. అజ్ఞానమని నీ శరీరంలో ఒక పొర ఉన్నది, ఈ అజ్ఞానమనే తెరని తొలగించు చూడు, అప్పుడు నీకు ఈ లోకంలో శత్రువు ఎవడూ లేడు. ఎందుకంటే ప్రతి ప్రాణిలోనూ రాముడు ఉన్నాడు. ఈ రాముడు నీ అజ్ఞానమనే తెర వల్ల కనబడ్డంలా, ఆ అజ్ఞానమనే తెర దిగి రామాలయంలో చూసారుగా తెర అడ్డంగా వేస్తారు, ఆ తెర దిగానే రాముడు కనబడతాడు. నీ అజ్ఞానం తొలగించు, వెంటనే నీ రాముడు నీకు కనబడతాడు. ప్రతి ప్రాణిలో ఉన్నాడు వాడు. అందుకే ఎవరిని కూడా అనవసరంగా నిందించకు. కటుక వచనం మత్త బోల్లురే అన్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం, అజ్ఞానంతో ప్రతి వాళ్ళు దేవుణ్ణి చూడడంలా, రాక్షసుడినే చూస్తున్నాం. మనం ఎవరిని ఏ విధంగా చూడాలో అది కూడా పెద్ద కళ. ఏ పాపాత్ముడైనా సరే శిక్షించకుండా వాడు అసత్యం ఆడితే ఎక్కడ పెట్టాలి, నాస్తికుడైతే మాట్లాడకుండా ఎలా దూరం పెట్టాలి, ఇవన్నీ మనకు అయోధ్యాకాండలో చెప్పాడండి రాముడు స్వయంగా. నాస్తికులతో ఎక్కువ స్నేహం చేయకు, పాపాత్ములతో స్నేహం చేయకు, అసత్యాలు ఆడేవాడితో స్నేహం చేయకు. ఆ లక్షణాలు నీకు తెలియకుండానే వచ్చేస్తాయి కనుక. కానీ వాడిని ద్వేషించకు, వాడు బాగుపడాలని కోరుకు, మళ్ళీ ద్వేషించకూడదు. ఎన్ని అంత ధర్మమయం ఈ చరాచర జగత్తంతా. అందువల్ల మహానుభావులు ఎప్పుడూ కూడా భయంకరమైన శత్రువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా జయిస్తారు. ఎందుకని అంటే ఈ శత్రువులు మనస్సులో ఉన్నాయని గ్రహించి కామక్రోధాదులను దగ్గరికి రానివ్వకుండా చేస్తారు. గనక శమీవృక్షానికి నమస్కరిస్తే ఈ శత్రువుల్ని నాశనం చేస్తుంది. అర్జునుడు దానిమీదే గాండీవమనే విల్లు పెట్టాడు గనక అర్జునస్య ధనుర్ధారి, గాండీవాన్ని ధరించినది. రామస్య ప్రియదర్శిని, రాముడు ఈ శమీవృక్షానికి పూజ చేశాకే లంకానగరానికి వెళ్ళాడు. అప్పుడు యుద్ధంలో విజయం పొందాడు. ఆ శమీ పూజ ప్రభావం వల్లే సీతాదేవి ఆయనకి దక్కింది. దేవీ భాగవతంలో రాముడు సీతాదేవి కోసం వెళ్లే ముందు శమీ వృక్షానికి పూజ చేసి అమ్మవారిని పూజ చేసిన అపూర్వ వృత్తాంతం ఉన్నది. అద్భుతమైన కథ. ఆ పూజ అయ్యాక అమ్మవారు ప్రత్యక్షమై నేటి నీకు 19వ రోజున సీతాదేవితో హాయిగా నీ నగరానికి పోతామని చెప్పింది ఆ తల్లి. కాబట్టి శమీ వృక్షానికి అంత మహాప్రభావం ఉన్నది. ఆ శమీవృక్షం ఇప్పుడు హనుమంతుడికి కనబడింది. హనుమంతుడు ఆ శమీవృక్షాన్ని దర్శించి చుట్టూ ప్రదక్షిణ చేసి చిటారు కొమ్మకి ఎక్కేశాడు పైకి. ఆ పైకెక్కి మొత్తం మైరావణ నగరాన్నంతా శ్రద్ధగా చూశాడు. ఓహ్, ఏమి నగరం ఇది, అమరావతిలా కనబడుతున్నది. ఈ రాక్షసులు ఎక్కడున్నా ఇంత సంపద ఎలా వస్తుంది, కానీ సంపదను నిలబెట్టుకోకుండా పాడు చేసుకుంటున్నారు అని మళ్ళీ జాలి కూడా కలిగింది ఆయనకి. ఏమి కోటలు, ఏమి ప్రాకారాలు, ఏమి బురుదులు, అబ్బో చాలా ఆశ్చర్యంగా ఉన్నది. లోపలంతా కూడా ధగధగలాడుతున్న బంగారపు ముద్దలు, మంచి ఉద్యానవనాలు, అటు ఇటు కులాసాగా అలంకారం చేసుకు తిరుగుతున్న స్త్రీలు పురుషులు, మంచి కట్టుదిట్టంగా సోలాలు, కత్తులు, ముద్గరాలు, పట్టిసాలు, బిసుండాలు, ఇటువంటి ఆయుధాలు ధరించిన రాక్షస వీరులతో అల్లకల్లోలంగా ఉందన్నమాట. ఈ నగరంలోకి అంత తేలిగ్గా వెళ్ళగలమా అని హనుమంతుడికి కూడా ఒక అనుమానం వచ్చింది. మైదర్ రావణాసురుడు అనుకుంటే మైరావణుడు వాడిని మించిపోయినట్టున్నాడు, ఇంకో అక్షరం కూడా ఎక్కువ ఉందిలేండి అందుకని అని ఆలోచన చేస్తూ ఉండగా ఎలా లోపలికి వెళ్ళడమా అనుకునేలోపు సరిగ్గా కోట తలుపు తెరుచుకుంది. ఓహో, ఇటుందా డోరు, ఏది డోరు కూడా తెలియట్లేదు అక్కడ, అలా ఉందన్నమాట. కొన్ని ఇళ్ళకి చూశారు లేదో మీరు, ఓసారి ఒక ఇంట్లో విడిదిచ్చారు ఓ 20 ఏళ్ల క్రితం. ఆ గదిలో గడిపోయాక అన్నీ ఎటు చూసినా మంచి వుడెన్ వర్క్, లోపలే అటాచ్డ్ బాత్రూమ్ ఉందంటాడు ఆయన. ఈ వుడెన్ వర్క్ చూస్తే ఏది తీస్తే ఏది అలమారో తెలియట్లా, ఒకటి అలమారు, ఒకటి వీరు, ఇలా ఉన్నాయన్నమాట. చివరికి ఓ మంచి టేకు తలుపు తీస్తే అప్పుడు లోపల బాత్రూమ్ ఉంది. కాబట్టి మహామాయా మయసభలు మన దగ్గర ఉంటాయిలేండి. అలాగే ఇప్పుడు ఇతడికి కోట చుట్టూ ఉన్న ప్రాకారంలో అసలు తలుపులే కనబడలా. ఇప్పుడు తనంతా తాను తలుపు తెరుచుకోగానే అప్పుడు అర్థమైంది అతనికి ఇక్కడ తలుపు ఉంది అని. ఆ తలుపు తీసుకుని ఒక భయంకర రాక్షసి నెత్తి మీద పెద్ద గుండిగా పెట్టుకుని కాళ్ళకి చేతులకి ఉన్న సంకెళ్ళు ఈడ్చుకుంటూ మెల్లిగా మధ్య మధ్యలో ఏడుస్తూ అని ఏడుస్తూ ఏడుపు రాగంతో బయలుదేరింది. ఆ ఎదురుగుండా ఈ శమీ వృక్షానికి నగరానికి మధ్యలో ఆ కోట ప్రాకారం దగ్గర సింహద్వారానికి శమీ వృక్షానికి మధ్యలో ఓ పెద్ద సరోవరం ఉన్నది. అమృతమయ మగువల్ల పద్మాకరంబు పంత కనుపించు దుర్దండి. ఆ అమృతమయమైన పద్మాకరం అది, మళ్ళీ మామూలుది కాదు. ఆ నీరు అమృతంలా కనిపిస్తోంది. మంచి తామర పువ్వులు వికసించి ఉన్నాయి, అందులో కలువ పువ్వులు ఉన్నాయి, అపూర్వంగా ఉన్నది. ఆ అపూర్వ సరస్సుని చూచి దుర్దండి అక్కడికి వెళ్ళింది. గుండిగని మెల్లిగా దింపుకుంటూ కూర్చుని నీళ్లు ఉంచకుండా అయ్యో అయ్యో అని ఘోరంగా ఏడుస్తూ ఉంటే హనుమంతుడికి జాలేసింది. ఎవరో కానీ మొత్తం మీద రాక్షసైనా కష్టంలో ఉన్నట్టుంది, కష్టంలో ఎవరున్నా వీలుంటే సాయం చేయడం మంచిది. ఈ ఖాయం ఖాయంగా సాయం చేయడానికి ఉపయోగపడితే మనకు కూడా పరమాత్మ సాయం చేస్తాడనుకుని సూక్ష్మ రూపంతో పెద్ద మరీ ఎక్కువగా కూడా చిన్న కాకుండా రూపం ధరించి వానర రూపంతో దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి కాశిత్వం కళ్యాణి, ఓ కళ్యాణిని అంటే సహజంగా పూర్వం మంచి ఆడవాళ్ళని ఓ శుభప్రదమైన దానా అని పలకరించేవారన్నమాట. ఎవరో నువ్వు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఆకారం చూస్తే రక్కసివిలా ఉన్నావు, శోకం చూస్తే రాక్షసుల వల్ల కూడా నీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో అనిపిస్తున్నది అనగానే ఆవిడ ఈ సంకెళ్లతో కదలలేకపోతున్నాను స్వామి, ఇంకా బాధగా ఉందందిట. ఓహో, చూడలేదు నేను ఇంతవరకు చేతులకి కాళ్ళకి సంకెళ్ళు ఏమిటి, సాటి రాక్షస స్త్రీని కూడా పీడించేవాళ్ళు అన్నమాట ఈ రాక్షసులంటే అని వెంటనైనా ఒక్క దెబ్బలో కొట్టాడు. ఆవిడికి మతిపోయింది. ఎందుకో తెలుసిన, ఈ సంకెళ్ళు మైరావణుడు మహామాయతో వేశాడు. ఈ సంకెళ్ళు మైరావణుడు తప్ప ఇంకెవరూ తొలగించలేరు, కానీ హనుమంతుడు ఒక్క దెబ్బ కొట్టగానే ఆ సంకెళ్ళు భస్మమైపోయి కింద పడిపోయాట. కాళ్ళకున్న సంకెళ్ళను ఆయన తన్నగానే విరిగిపోయాయి. ఆవిడ ముక్కు మీద వేలేసుకున్నది. నాయనా, అనుమానం లేదు, నిజం చెప్పు నువ్వు హనుమంతుడివా అంది. నా పేరు నీకెలా తెలుసు అనగానే అదంతా పెద్ద కథ. నా కాలికి చేతులకి వెయ్యబడిన సంకెళ్ళు అపూర్వమైన సంకెళ్ళు, బ్రహ్మదేవుడి వరం వల్ల మైరావణుడు మాయతో సంపాదించినవి సంకెళ్ళు. ఈ సంకెళ్ళు నా కాళ్ళకి చేతులకి ఉండగా దీనిని తొలగించుకోవడం నా వల్ల కాదు, నా భర్త వల్ల కాదు, ఈ రాక్షసులు ఎవరి వల్ల కాదు. మళ్ళీ ఈ సంకెళ్ళు తీయాలంటే మైరావణుడే రావాలి. అటువంటిది నువ్వు ఒక్క దెబ్బకొట్టి విరగ్గొట్టావు. ఈ సంకెళ్ళు విరగ్గొట్టగలిగేవాడు ఎవడన్నా నీ దగ్గరకు వస్తే వాడు హనుమంతుడు అని బ్రహ్మ చెప్పాడు. అందువల్ల అడుగుతున్నాను నువ్వు హనుమంతుడేనా అంటే సందేహం లేదు, నేనే హనుమని, ఇంతకీ నువ్వెవరివి అన్నాడు ఆయన. అమ్మయ్యా అయితే ఇంకేం పర్వాలేదు, నాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఇప్పుడు చెబుతున్నాను విను అసలు కథ అంతా. అత్ర మైరావణో నామ రాక్షస పాప కృత్త మహా మాతులో రావణస్యాస్య సాధూన్ విద్వేష్టి సర్వదా. ఈ లంకా నగరాన్ని మైరావణుడు అనే ఒక భయంకర రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. వాడు రాక్షసుడు, పాపాలు చేసేవాళ్లలో కూడా వాడు పరాకాష్ఠ అనమాట. సూపర్లేటివ్ డిగ్రీ అంటాం తమహ అనే శబ్దానికి. ఇంగ్లీష్లో మనం ది బెస్ట్ అని ఎలా వాడతామో అలాంటి వాడు అనమాట. వాడు మామూలు పాపిష్టి వాడు కాదు. వాడు ఇంకా వాడిని మించిన పాపాత్ముడు మరొకడు లేడు పాపాత్మల్లో కూడా. పాపాత్మల్లో కూడా పాపాత్ముడు, పాపతరుడు, పాపకృత్తముడు అనమాట వాడు అనమాట. గుడ్ బెటర్ బెస్ట్ అంటారే అలాగే. అంతటి నీచుడు వాడు, రావణునికి మాతులుడు వాడు, సాధువులంటే వాడి కోపం. వాడు నిరంతరం గోవుల్ని బ్రాహ్మణుల్ని హింసిస్తూ బలులిచ్చి మద్యపానం చేస్తూ బ్రతికే నీచాతి నీచుడు వాడు. అటువంటి నీచుడికి నేను స్వయంగా చెల్లెలిని. నా భర్త పేరు కాలదండ్రుడు. మేమిద్దరం ఈ మైరావణుడే మా పెళ్లి చేశాడు, స్వయంగా సుఖంగానే కాలక్షేపం చేశాం. కొంతకాలానికి నారద మహర్షి మా దగ్గరకు వచ్చాడు. ఆయన నాకు మంచి నారాయణ మంత్రం ఇచ్చాడు. నేను రోజు ఆ నారాయణ మంత్రం చేసేదాన్ని. ఆ మంత్ర ప్రభావం వల్ల నేను గర్భవతినయ్యాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. రాక్షసుల్లో తప్ప పుట్టినట్టుగా కొంచెం అందంగా ఉండేవాడు. నల్లగా ఉన్నా అందంగా ఉంటారు కొంతమంది. వాడు నీలంగా ఉండేవట, కానీ మంచి అందంగా ఉండేవట. అసలు నలుపులో నాణ్యం అన్నారండి, నేను చెప్పడం కాదు, పౌరాణికులు చెప్పిన మాట, నేనేది హాస్యానికి చెప్పట్లా. ఒక మహాసౌందర్యవతి అయిన స్త్రీ, ఓ బోయ స్త్రీ కనపడింది ఓ బ్రాహ్మడికి. వాడు ఆమెతో కాపురం చేశాడు. 14 మంది పిల్లలు పుట్టారు. ఇంతలో గుడిసెలు తగలబడిపోయి ఆ పెళ్ళాన్ని చచ్చిపోయింది. అప్పుడు వాడు ఏడ్చాడు. నిగమ శర్మ అన్నవాడు వాడి గురించి రాస్తారు పాండురంగ మహాత్మ్యంలో. తెనాలి రామకృష్ణుడు, తెనాలి రామకృష్ణుడు అంటే కవుల్లో కల చాలా గొప్ప కవి. పాండురంగ మహాత్మ్యంలో ఆ పెళ్ళాన్ని చచ్చిపోతే వాడికి మామూలు ఏడుపు కాదు, ఎందుకు ఏడ్చాడో చెబుతాను. ఆ పద్యం ఏంటి మీకు అర్థమవుతుంది అనమాట. ఎల్లరూ ఎల్లతో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగాని ఓ పల్లవ పాణి ఏ పరమ పావన వంశము అమ్మికొంటి నీ నల్లని రూపు, నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువం బదిగాక నేడు విజ్జుల్లతికాధికాభినయ ధూర్వహమౌట ఎరుంగనకట. ఈ లోకంలో ఎవరైనా డబ్బిచ్చి స్త్రీలను కొనుక్కుంటారు. నేను నా పవిత్రమైన వంశాన్ని తగలబెట్టి అమ్మేసుకున్నాను నేను, అంటే నా వంశాన్నే పాడు చేసుకున్నాను నీకోసం. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నా తండ్రి తల్లి అందరూ తిట్టారు, పక్కవాళ్ళు ఏడ్చారు, ఒరే తాగుబోతుతో తిరుగుబోతుతో మాంసం తినేదానితో నీకేమిట్రా బాబు అంటే వినిపించుకోకుండా నా కులాన్ని అన్నిటినీ నా అనుష్ఠానాన్ని తీసి పక్కన పారేసి నీ దగ్గరకు వచ్చా. ఎందుకో తెలుసా, నీ నల్లని రూపు నిక్కమని నమ్మి నల్లగా ఉండే నీ అందమైన రూపం శాశ్వతంగా నాకు దక్కుతుందనుకున్నాను. అలా దక్కకుండా, నాకు దక్కకుండా ఇవాళ అగ్నిలో మాడి మసైపోతావా? అయ్యో ఆకాశంలో మెరుపు తీగ మెరిస్తే ఎంతసేపు ఉంటుంది? మెరుపు మెరిసి నిమిషంలో మాయమైపోతుంది. మెరుపు మెరిసినట్టు నా జీవితంలో మెరిసి మాయమైపోయావా అని ఏడ్చాడు వాడు. అక్కడ నీ నల్లని అందమైన రూపం అస్తమాటు కళ్ళ ముందు కనబడుతోంది, నేం బ్రతకలేనని ఏడ్చాడు వాడు. దాదాపు పురాణాల్లో మంచి నిజం చెప్పాలంటే ఈ తెల్లవాళ్ళ దగ్గర వాళ్ళ మొహం ఏముంది, అందం అంతా నలుపులో ఉంది అని ఎక్కువ మంది చెప్పారు. ఆ అందం ఏమిటో నేను చూడలేదు కనుక దాని జోలికి నేను వెళ్ళలేను. కానీ అక్కడ మాత్రం నీలమేఘుడు నీలమేఘఛాయ శరీరంతో ఉన్నట్టు చాలా అందంగా ఉండేవాడు. మా అబ్బాయికి సంపెంగ మొగ్గ లాంటి ముక్కు, మంచి కంఠం శంఖం లాంటి మెడ, ఆ పొడుగైన చేతులు, బలంగా ఉండేవాడు, ముచ్చటగా ఉండేవాడు. బహుశా నారాయణ స్మరణ చేయటం వల్లేమో నాకు అలాంటి నీలమేఘఛాయ శరీరుడు పుట్టాడు. అందుకని వాడికి పేరు కూడా నీలమేఘుడు అని పేరు పెట్టాం. వాడు ఎంతో ఉత్తముడయ్యా హనుమ నా కొడుకు, సర్వలక్షణ సంపన్న సంతోషయతి సజ్జనాన్ కశ్యచిద్వరకాలస్య దేవర్షి నారదోభ్యగాత్. వాడు సర్వలక్షణ సంపన్నుడు, మంచి గుణములు కలిగిన వాడు, అందరినీ ప్రేమిస్తాడు. ఎవరైనా సాధువులు కనపడితే పూజించేవాడు, పేదవాళ్లకి దానం చేసేవాడు, గురువులు పని చెబితే ఆ క్షణమే ఆ పని చేసేవాడు, సజ్జనుల్ని సంతోషపెట్టేవాడు. అలా చాలా కాలం జీవించాడు. ఇలా ఉండగా ఒక రోజున మా అన్నయ్య కొలువు తీర్చాడు. సభలో కూర్చుని సింహాసనం మీద కూర్చున్నాడు. ఓ పక్కన మా ఆయన, అతనికి బావమరిది కాబట్టి అప్పటికి మా ఆయన సేనాధిపతి ఈ నగరానికి, అందుకని సేనాధిపతి కనుక పక్కన కూర్చున్నాడు. ఆ పక్కన నేను కూర్చున్నాను, మరో పక్కన నా కుమారుడు కూర్చున్నాడు, ఇంకా మహావీరుడైన శార్దూలుడు, దశముఖుడు, నీలగ్రీవుడు, సూచీముఖుడు మొదలైన వీరాధివీరులైన రాక్షసులంతా సభలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో నారదుడు నారాయణ స్మరణ చేసుకుంటూ అక్కడికి వచ్చాడు. రాగానే మొత్తం అందరం భక్తితో నమస్కారం చేశాం. మైరావణుడు కూడా రావణుడు లాగే పెద్దలంటే కాస్త భక్తి కలిగినవాడు, పెద్దలంటే అందరూ కాదు వాళ్ళు, నారదుడు అంటే భక్తి, అందుకని నారదుడికి అతడు కూడా నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన కాసేపు అందరినీ చూచి హఠాత్తుగా మా అబ్బాయి నీలమేఘుడికే చూశాడు. దదర్శ నీలమేఘం తం వినయావనతం శుభం తదా ప్రోవాచ భగవాన్ నారదో జ్ఞాన చక్షుష. నీలమేఘం వలె వెలిగిపోతున్న, వినయముగా చేతులు జోడించి నమస్కరించిన, అందంగా ఉన్న, శుభప్రదమైన ముఖంతో ఉన్న మా అబ్బాయిని చూడగానే నారదుడు ఇలా రాయనాయనా అన్నాడు. గురువులకి ఒక్కొక్కప్పుడు కొంతమంది పిల్లల మీద ప్రేమ ఉంటుంది. కారణం ఏమిటంటే అవతల వాళ్ళలో ఉన్న లక్షణాలు ఆకర్షిస్తాయి. వాళ్ళలో మంచితనం ఉంటే గురువులు రాబాబు అని పిలుస్తారు. మంచి లక్షణాలు లేకపోతే ఎందుకు రానిస్తారు? ఎవరినైనా సరే మాబోటి వాళ్ళకి తెలుస్తుంది, ఎదుటివాడు చూస్తే. చూచినా ఒక్కొక్కటి జాలిపడి వదిలేస్తాం, ఒక్కొక్కటి మంచి గుణం ఉంటే ప్రోత్సహిస్తాం, సహజం అది. అందుకని నారదుడు దగ్గరికి పిలిచి జ్ఞాన నేత్రంతో భవిష్యత్ అంతా చూచి చెయ్యి దగ్గరికి తీసుకుని, ఆహా నీలమేఘ, పరమ మహజ్జాతకుడు విరా నువ్వు, ఇదిగో మీ అందరూ వినండి, భవిష్యత్తు చెబుతున్నాను. ఈ మైరావణుడికి ఎక్కువ కాలం పదవి ఉండదు, వీడి పదవి ఢాం, వీడి ప్రాణం కూడా పోతుంది. కొద్ది రోజులలో ఈ పాతాళ లంకా నగరానికి, ఈ మైరావణుని సామ్రాజ్యానికి ఈ నీలమేఘుడు రాజుగా పోతున్నాడు భవిష్యత్తులో. అది అంటించాడు ఆయన అసలు రహస్యం. అయం పాతాళలంకాయా భవితాధిపతి స్వయం విభీషణ యవాన్యస్స దేవరాజో యథాధిపః. ఈతడు ఈ పాతాళలంకా నగరానికి రాజవుతాడు, స్వయంగా చెబుతున్నాను, భవిత అధిపతి, ఈతడే అధిపతి అవుతాడు. ఈతడు భూలోకంలో ఉన్న లంకకి విభీషణుడు ఎలాగో, ఈతడు పాతాళ విభీషణుడు. అక్కడ విభీషణుడు ఉత్తముడు, విష్ణుభక్తుడు, రామభక్తుడు, హింస అంటే ఇష్టముండదు, ధర్మాత్ముడు, సత్యసంధుడు. ఈతడు పాతాళంలో అలాంటివాడు. అందుకే విభీషణ ఇవ అన్యహ సహ, మరొక విభీషణుడు ఈతడు. ఈతని జాతకం ప్రకారంగా ఈతనికి పదవి ఉన్నది. ఈతని అరికాలిలో శంఖం, చక్రం, ధ్వజం ఇటువంటి శుభలక్షణాలు ఉన్నాయి. ఇలాంటి శుభలక్షణములు కలిగిన వాళ్ళు మహారాజులు అవుతారు. అరికాళ్ళలో పగుళ్ళుంటే వీధుల్లో తిరుగుతారు. నేను చెప్పలా, ఇవన్నీ బృహస్పతి చెప్పాడు. సాముద్రిక శాస్త్రంలో అరికాళ్ళలో శంఖచక్రాదులు ఉంటే అందుకే వాళ్ళు గొప్ప పదవులు పొందుతారట, మహాపదవులు పొందుతారట. అందువల్ల మనకు అరికాళ్ళలో పగుళ్ళుంటే ఇదిగో ఎండల్లో ఢామ్ ఢామ్ అని తిరుగుతూ ఉంటాం. కాస్త బాగుంటే కారణాన్ని బట్టి ఒక్కొక్క రకమైన సుఖం ఇస్తాడు. శరీరంలో ప్రతి లక్షణము సుఖము దుఃఖానికి మూల కారణాలు అవుతాయి. అందుకే శరీరమే వాడి సుఖ దుఃఖాలను చెప్పేస్తుంది అని శాస్త్రం అన్నమాట. ఈతడు చెబుతున్నాను లోకనాయకుడు అవుతాడు. అందరూ ఇతన్ని పొగుడుతారు. 16,000 సంవత్సరాల కాలం ఇతడు పాతాళలంకని పరిపాలిస్తాడు నిస్సందేహముగా. అనగానే వెంటనే నేను మా ఆయన ఆయనకి నమస్కరించాం. మా అబ్బాయి సాష్టాంగపడ్డాడు, నారాయణ అని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. నారాయణ అనుకుంటూ నారదుడు వెళ్ళగానే పళ్ళు పటపట కొరికి సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడు మా అన్నగారు మైరావణుడు. తతో మైరావణ క్రుద్ధః నీలమేఘం శుభప్రదం ఆసనాత్తు తోర్ణముత్తాయ మత్సుతం పాణినా గ్రహీత్. పళ్ళు పటపట కొరికాడు, కళ్ళు ఎరుపెక్కాయి, జేవురించింది, కిటకిటలాడిపోయింది ముక్కు, బాగా చెమట కూడా పట్టేసింది కోపంతో అన్నమాట. లేచి నిలబడి ఈ నారదుడు వీడికి జాతకం చెప్పడమా, ఆ జాతకాన్ని నమ్మి వీరంతా వాడికి పదే పదే పాదాలకి సాష్టాంగ నమస్కారాలు చేయటమా, అస్సలు నాకు ఈ జాతకాలంటే నమ్మకం లేదు, పైగా వీడు నాకు పోటీ అవుతాడా, ఏదోలే మా చెల్లెలు కదా అని నిన్నెంతో ప్రేమించి ఈ కాలదండుడికి ఇచ్చి పెళ్లి చేసి నీకు సంతానం కలిగితే వాడికి కూడా ఏదో పదవిద్దాం అనుకుంటున్నాను, రేపో మాపో వీడు నాకు గండం అవుతాడా, వీడు నాకు పిండం పెట్టిస్తాడా, వీడి సంగతి చూస్తాను అని ఆపళంగా వాడు జుట్టు పుచ్చుకుని ఒక్కసారి చేత్తో పైకి లేపి కత్తితో నరకబోయాడు. వెంటనే మేము కాళ్ళు చేతులు పట్టుకున్నాం. వాడు కొంతలో కొంత తగ్గి ఈ దుర్మార్గుడిని చంపను కానీ చెరసాల పాలు చేస్తాను, మీ ముగ్గురు తలో చెరసాల్లో పడుండండి అని మా అబ్బాయి నీలమేఘుడికి కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి ఓ చెరసాల్లో పారేశాడు. మా ఆయన్ని మరో దాంట్లో పారేశాడు. ఇంకా కంసుడేనయ్యం, కనీసం దేవకీ వసుదేవులు ఓ చోటనే పెట్టాడు, నన్ను ఓ చోట మరో చోటేమో మా ఆయన్ని పెట్టేశాడు. ఈ విధంగా మేము చెరసాల పాలేం. ఇప్పుడు అర్థమైందా మీకు చెల్లెలకి చేతులకి కాళ్ళకి సంకెళ్ళు ఏమిటనే కదా ఇందుకోసం ఆపే అక్కడ చెప్పకుండా అనమాట. వాడు అందుకని ఆ ధూర్తుడు సొంత చెల్లెల్ని చెరసాల పాలు చేశాడు. కంసుడి కంటే ముందే చెల్లెల్ని బావల్ని జైల్లో పెట్టిన ఘనత మైరావణుడిది అనమాట. ఆ తర్వాత కంసుడిది. ఇక కలియుగంలో చాలామంది ఉన్నారులేండి మహానుభావులు, సొంత చెల్లెలు ఆస్తి లాగేసుకునేవాడు కూడా ఉంటారు, అది వేరే విషయం. ఈ విధంగా పాపాత్ముడు మమ్మల్ని చాలా కాలంగా చెరసాల పాలు చేసి దుర్భర హింసలతో ఏడిపిస్తున్నాడు. నేను ఒక రోజున నారద మహర్షి ఈ జాతకం చెప్పి మాకు గండం తెచ్చిపెట్టాడేమో అని అనుకుని నారదుడిని తలుచుకున్నాను. అప్పుడు నారదుడు చెరసాల్లో ఉండగా ప్రత్యక్షమై, అమ్మాయి వీడి పాపం పండాలి, పాపం పండితేనే ఎవరికైనా బాగా ఎక్కువైపోవాలి పాపాలు, అప్పుడు వాడికి పతనం వస్తుంది, వాడు పతనం అయితేనే ఈ పాతాళానికి శుభం వస్తుంది, నీచాతి నీచులు చావాలంటే వాళ్ళని మేము రచ్చగొట్టి పాపాలు చేయిస్తాం, ఎక్కువ పాపాలు చేసిన ఈ దుర్మార్గుడు త్వరలో మరణిస్తాడు, నువ్వేం కంగారు పడకు, ఎవరినైనా బలివ్వాలంటే నీవు స్వయంగా నీళ్లు తేవాలి, ఆ నీళ్లు పోసే అవతల వ్యక్తిని స్నానం చేయించి అప్పుడు వాడిని బలిస్తాడు ఈ వైరావణుడు, త్వరలో ఈ నీచుడు అవతారమూర్తులైన రామలక్ష్మణుల్ని తీసుకొస్తాడు, అప్పుడు నిన్ను స్వయంగా జలభాండమిచ్చి అమృత సరస్సు దగ్గరికి పంపుతాడు, ఆ అమృత సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కాళ్ళకి చేతులకి ఉన్న సంకెళ్ళు ఎవడు పగలగొడతాడో వాడు హనుమంతుడని గ్రహించు, ఈ విషయం బ్రహ్మ చెప్పమనగా నేను నీ దగ్గరకు వచ్చాను. కాబట్టి బ్రహ్మ చెప్పాడు నీ కాళ్ళకి చేతులకి ఉన్న సంకెళ్ళు పగలగొట్టేవాడు హనుమంతుడు, రుద్రవీర్య సముద్భవుడు, సాక్షాత్తు వాయుపుత్రుడు, సమస్త లోకాలని వ్యాపింపచేయగలిగే శక్తి కలిగిన వాడు ఆయన. ఆయనకి జరిగినది చెప్పు. ఆయన ఒక్కసారి లోపలకు అడుగు పెట్టాడా, ఇక వైరావణుడు హతమైపోయినట్టే, నీ గండం గట్టెక్కినట్టే, నీ కుమారుడు ఈ జాతక ప్రభావం ప్రకారంగా రాజవుతాడు అని నేను చెరసాల్లో ఉండగా మా గురువుగారు నారదుడు చెప్పాడు. అందుకే నిన్ను చూడగానే నా కాళ్ళు చేతులకి ఉన్న సంకెళ్ళు పగలగొట్టగానే బ్రహ్మ చెప్పగా వచ్చిన వాడు నువ్వే అని అర్థమయ్యింది. అవునా నాయన అనగానే చాలా సంతోషపడ్డాడు ఆయన. సొంత చెల్లెల్ని కూడా చెరసాల పాలు చేసిన నీచుడు అనమాట, పదవీ వ్యామోహం వాడిని పట్టి పీడిస్తున్నది. సరే అమ్మా, ఇప్పుడు రామలక్ష్మణులు ఎక్కడున్నారు? వాళ్ళని మైరావణుడు ఎప్పుడూ కూడా తన భవనంలో ఒక నేలమాళిగ ఉన్నది అక్కడే భద్రపరుస్తున్నాడు, సూర్యాస్తమయంలోపు వాళ్ళిద్దరిని బలిస్తాడు. నీకు రహస్యం చెబుతున్నాను, వాడు తనంత తాను రామలక్ష్మణులని మూర్చ తేరుకునేలాగా చెయ్యకపోతే నీవు వాళ్ళని మూర్చ తేరుకునేలాగా చెయ్యలేవు, మైరావణుడు మాత్రమే రామలక్ష్మణుల్ని తిరిగి యథారూపానికి తీసుకురాగలడు. నువ్వు తొందరపడి మైరావణుడిని చంపినా ఇంకా రామలక్ష్మణులు శాశ్వతంగా విగ్రహాల కింద అలా ఉండిపోతారు, బొమ్మల కింద. కాబట్టి నువ్వు ఏం చేస్తావో తెలియదు, నీ మేధాశక్తిని ఉపయోగించు, నీ దగ్గర బుద్ధి ఉన్నదని విన్నాను, రామలక్ష్మణుల్ని ముందు యథారూపుల్ని చేయించు, అప్పుడు వాడిని చంపు. వాడిని చంపడం కూడా అంత తేలిక కాదు, వాడి ప్రాణరహస్యం తెలుసున్న ఒకే ఒక్క స్త్రీ పాతాళంలో ఉన్నది అనగాని ఎవరు ఆవిడ అన్నాడు ఆయన. చంద్రసేన అని పేరు కలిగిన ఒక ఋషికన్య ఉన్నది, మతంగ మహర్షి అని పూర్వకాలంలో ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి ఒకనాడు మహాతపస్సు చేసి ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యమిద్దామని రెండు చేతులతో నీళ్లు ఇలా తీసుకున్నాడు. అలా నీళ్లు తీసుకోగానే ఆ సమయంలో ఆయన చేతుల్లో ఒక అపూర్వమైన కాంతి తేజస్సు పడింది. ఏమిటని చూస్తే ఆ సమయంలో ఆకాశ మార్గంలో ఎగురుతున్నటువంటి ఇంద్రుడి యొక్క రేతస్సు అని తెలిసింది. ఆయన చేతిలో ఇంద్రుడి రేతస్సు పడగానే, ఇంద్రా ఇది ఏం చేయనన్నట్ట, ఇది కాసేపట్లో ఒక సుందరీమణిగా మారుతుంది, ఆ సుందరీమణిని పెంచు, దాని వల్ల చాలా ఉపకారం జరుగుతుంది లోకానికి అన్నాడు ఇంద్రుడు. వెంటనే చూస్తూ ఉండగా మతంగ మహర్షి చేతిలో ఉన్న ఇంద్రుడి రేతస్సు ఒక అపూర్వ సుందరిగా మారింది. ఆవిడికి చంద్రసేన అని పేరు పెట్టి మతంగ మహర్షి పెంచాడు. ఒకనాడు ఆ మతంగ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఆశ్రమంలో ఒంటరిగా చంద్రసేన ఉన్నది. ఈ మైరావణుడు ఆవిడ అపహరించి తీసుకొచ్చి అప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకో అని పాతాళచరలో బంధించాడు. ఆ చంద్రసేన నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీకు చావు లేదు అనే విషయం రూఢైతే చేసుకుంటాను అన్నది. అప్పుడు వాడు తన ప్రాణరహస్యాన్ని, తన చావు ఎలా వస్తుందో ఆ రహస్యాన్ని చెప్పాడు. వాడి మృత్యురహస్యం ప్రస్తుతం చంద్రసేనకే తెలుసు. చంద్రసేన మృత్యురహస్యం తెలుసుకుని ఒక ఏడాది గడువియ్యి, ఈ ఏడాదిలో నాకు వ్రతం ఉంది, సంవత్సరం గడిచాక నేను పెళ్లి చేసుకుంటానన్నది. ఆవిడికి కూడా గడువు ఇంకొక 2 నెలల్లో పూర్తవుతోంది. ఈలోపు నువ్వు వచ్చావు గనక ఆమె దగ్గరికి వెళ్ళి ఈ పాపాత్ముడి ప్రాణరహస్యం తెలుసుకుని వాడిని చంపి ఆ చంద్రసేనను ఉద్ధరించు, నా కుమారుణ్ణి ఉద్ధరించు, ధర్మాన్ని ఉద్ధరించు, రామలక్ష్మణుల్ని తిరిగి లోకానికి ప్రసాదించు, భయంకరుడైన రావణుడు కూడా మరణించేలా చెయ్యి అని దుర్దండి చెప్పగానే, నువ్వు రాక్షసివి కాదే బాబు, నా పాలిటికి నిజంగా దేవతా స్త్రీవి, ఇప్పుడే లోపలికి వెడదామన్నాడు. అమ్మా ఇక్కడ కూడా ఉందయ్యా నాయన కిటుకు, ఇది మహాభయంకరమైన కదండి బాబు, అసలు ఇది వాడు సామాన్యుడు కాదు, ఈ మైరావణుడు భూలోకంలో ఉండవలసిన వాడు కాదు. వాడు హనుమ ఎట్టి పరిస్థితుల్లో కోట లోపలికి నువ్వు వెళ్ళలేవు, ఎందుకో చెబుతున్నా విను. మైరావణుడికి 12 మంది భయంకర పరాక్రమం కలిగిన రాక్షస శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కోటగోడ దగ్గరే ఉంటారు. నువ్వు ఇప్పుడు నాతో లోపలికి వచ్చావనుకో, మా రాక్షసులను తప్ప బయటి వాళ్ళు ఎవరైనా కోట దగ్గరికి రాగానే అక్కడ ఒక పెద్ద త్రాసు ఒకటి ఉన్నది, ఆ త్రాసు ముళ్ళు పక్కకి తిరుగుతుంది, అది తిరగగానే అక్కడ పెద్ద డప్పు ఉంది, ఆ డప్పు ఢాం ఢాం అని మోగుతుంది. ఈ త్రాసు ఏం చేస్తుందిట, ఎవడన్నా రాగానే వీడు రాక్షసుడా అయితే యథాతథంగా ఉంటాను, వీడు రాక్షసుడు కాదా వెంటనే పక్క కొంగుతాను ఉంటుందిట. అలాంటి ఆ త్రాసు పెట్టాడు అక్కడ. ఆ త్రాసు పక్క కొంగిందంటే ఆ పక్కనే కోటగోడ మీద ఉన్న డప్పు ఒడి తనంత తానే పెద్ద శబ్దంతో మోగుతుంది. ఆ శబ్దంతో డప్పు మోగిందంటే ఈ మైరావణుని దగ్గర ఉన్న 12 మంది అనుచరులు కోటగుమ్మం దగ్గరకు వచ్చేస్తారు. కోటగుమ్మం దగ్గర నుంచి వాళ్ళని చంపకుండా లోపలికి ఎవరు అడుగు పెట్టలేరు. కానీ ఎవరి చేతిలో వాళ్ళకి చావు ఉండదు. కోట బయట ఆ రాక్షసుల్ని ఎవరు చంపలేరు, కోట లోపలికి వస్తే వాళ్ళని ఎవరైనా చంపవచ్చు. ఇప్పుడు ఇది ఎంత కష్టమో చూడు. నువ్వు అక్కడికి అడుగు పెడితే డప్పు మోగుతుంది, డప్పు మోగితే రాక్షసులు బయటకు వస్తారు. బయట ఉన్నంత వరకు నువ్వు కాదు కదా బ్రహ్మ కూడా వాళ్ళని చంపలేడు. నువ్వు లోపలికి అడుగు పెడితే వాళ్ళని చంపగలవు, కానీ నేను లోపలికి అడుగు పెట్టకుండా వాళ్ళు నిన్ను చంపుతారు. ఇప్పుడు ఆ కోటలోకి అడుగు పెట్టడం కష్టం, ఆలోచించి ఎలా అడుగు పెట్టాలో చూడు అందిట. వీడు హనుమంతుడు బాగా ఆలోచించాడు. ఒకసారి కోట లోపలికి నేను అడుగు పెడితే వాళ్ళని చంపగలను, వాళ్ళు నన్నేం చేయలేరు అంతే కదా. అవునాయన, అయితే ఓ పని చేద్దాం, నువ్వు ఈ గుండికతోటి అమృత సరస్సులో నీళ్లు తీసుకో, అందులోకి నేను సూక్ష్మ రూపంతో దూరతాను ఎవరికీ కనపడకుండా, తర్వాత సంగతి చూద్దాం అన్నాడు ఆయన. ఏదో ఈయన మంచి ప్రణాళిక వేశాడని కనిపెట్టి, నాయన నీకో నమస్కారం, ఏం చేస్తావో తెలియదు, మైరావణుణ్ణి చంపు, లోకకంటకమాకవే, ఆ లోకకంటకుణ్ణి యుద్ధరంగంలో చంపి మా నీలమేఘుణ్ణి రాజులు చెయ్యి, శాశ్వతంగా నీకు కృతజ్ఞురాలనై ఉంటానన్నది. అలాగేనని ఆవిడ నీళ్లు ముంచుకుని నెత్తి మీద పెట్టుకోగానే వెంటనే హనుమంతుడు చిన్ని రూపం ధరించాడు. ఎంత రూపంట, సమీపత్ర ప్రమాణంచ కరిష్యే దేహమీదృశం తులారోహణ వేళాయాం భంగస్తస్యా భవేద్యది జలపూర్ణమపి స్వర్ణం ప్రాపయాంతః పురేఘటం తదాహ్యహం కృతార్థస్యాం తవార్థోపి న భవిష్యతి. వెంటనే ఆయన ఇదిగో చూడు అని సమీపత్రం, జమ్యాకు ఎంత చిన్నదో మీరు చూసే ఉంటారుగా, జమ్యాకు మరీ చిన్నది, అంత రూపం ధరించి ఆ కడవలో దూరిపోయాడు. అమ్మాయి నేను ఈ నీళ్లలో ఒక ఆకులాగా మారిపోయి ఉన్నాను, ఆకంత శరీరంతో, నువ్వు నిశ్చింతగా సింహద్వారం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళిపో అన్నట్ట. ఈవిడ పూర్తిగా నీళ్లు నింపుకున్న ఈ బంగారపు పాత్ర నెత్తి మీద పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఈ కడవతోటి ఆవిడ గడప దాటేలోపు ఈ తుల త్రాసు పక్కకి వంగింది, పెద్ద శబ్దంతో ఢంకా మోగడం మొదలెట్టింది. ఢంకా మోగుతుంటే రాక్షసులు వచ్చేశారు. వచ్చి చూస్తే ఎవరూ లేరు, ఇది తప్ప ఇదేమిటో, నువ్వు వచ్చినా కూడా గంట మోగుతోంది, ఈ డప్పు మోగుతోంది అంటే ఏమో అందిట. పరాయి వాళ్ళైతే ఇక్కడికి అడుగు పెట్టగానే డప్పు మోగాలి, ఈ మాయదారి డప్పుకి పోయే కాలం వచ్చినట్టుంది, మన దుర్దండే. ఏది, నీవేమన్నా గడప ఈ కడవలో ఎవరినన్నా పెట్టావా, అని కడవలోకి చూశారు. లోపల ఏం లేదు, చిన్న జమ్మేవుకి తప్ప ఏమీ లేదురా, అనవసరంగా ఈ డప్పు మోగుతోంది, దిక్కుమాలిన డప్పును పగలగొట్టేయండి రా అన్నట్ట. వెంటనే ఒకడేళ్ళు ఆ డప్పును పగలగొట్టేశాడు, చిచ్చి తప్పుడు డప్పు అని ఆ డప్పును వారేశాడు. ఇప్పుడు ఈయన ఈ కడవతో పాటు లోపల గడిపోయాడు. వీళ్ళు కూడా లోపలికి వచ్చారు. అనవసరంగా బయటకు వచ్చానరా, బయట ఎవడన్నా కనబడితేనా మనల్ని ఎవరు జయిస్తారు, వాళ్ళ తుక్కు రేగ్గొట్టేసేవాళ్ళం, తోలు తీసేసేవాళ్ళం అని కబుర్లు చెప్పుకుంటూ లోపలికి వచ్చారట. ఇప్పుడు ఈవిడ చిరునవ్వు నవ్వుకుంటూ ఈ కడవతో ఉన్న నీళ్లతో పాటు లోపలికి వచ్చింది. లోపల గడుగు పెట్టగానే హనుమంతుడు అందులోంచి కిందకు దూకాడు. పెద్ద భయంకరమైన శరీరం ధరించాడు. ఒక్కసారి లోపల గడుగు పెడితే వాళ్ళు ఏం చేయలేరుగా, వాళ్ళకి మతిపోయింది. ఎంత మోసం, ఎంత మోసం, ఈ కడవలో జమ్మాకులే కనపడితే ఏదో అనుకున్నాం, ఏదో నీళ్లలో ఆకులుంటాయి కదా, ఆకులు పాకులు అనుకున్నాం తప్ప ఈతడెవడో లోపలికి పోక అనుకోలేదు మనం అనుకుని వాళ్ళు అగ్రహోదగ్గురులై మీద పడ్డారట. శార్దూల ముఖుడు, గార్ధవస్వనుడు, శతజిహ్వుడు, ధూమ్రాక్షుడు, పింగాక్షుడు, విఘసుడు, ధోసకర్ణుడు, ధూర్తరేతుడు, విద్యుజిహ్వుడు, కరాళుడు, భీముడు, ప్రఘసుడు, ఈ 12 మంది మహా భయంకరాకారాలు ధరించి ఆయుధాలు పుచ్చుకు మీదకు వచ్చారు. హనుమంతుడు నిమేష మాత్రంలో వాళ్ళ ఆయుధాలు విరగ్గొట్టి కాళ్లతో కొందరిని, చేతులతో కొందరిని నలిపి చంపేశాడు. అదే బయట ఉంటే హనుమంతుడే కాదు బ్రహ్మ కూడా వాళ్ళని ఏం చేయలేడు, వాళ్ళకి ఆ వరం ఉన్నది. కానీ ఆయన లోపలికి వచ్చాడు, దాంతో వాళ్ళు చచ్చిపోయారన్నమాట. ఈ విధంగా బుద్ధికుశలతతో కడవలో సూక్ష్మరూపంలో ప్రవేశించి బయటకు వచ్చాడు. కడవలో లేకుండా లోపలికి వెళ్ళలేడా అంటే, ఏదో ఒక వ్యక్తిని ఆశ్రయించుకోకుండా ఆ లోపలికి ఎవ్వరూ వెళ్ళలేరట. మహామాయతో ఈయన వెళ్ళొచ్చు కానీ వెళ్ళలేడు. ఎందుకనంటే బ్రహ్మగారు ఆ కోటకు ఒక వరం ఇచ్చాడు. ఎవరో ఒక రాక్షసులను ఆశ్రయించుకునంటే వాళ్లతో కలిసే వెళ్ళగలరు, విడిగా వెళ్ళలేరు. ఇప్పుడు దుర్దండి ఉంది కనుక దుర్దండి నెత్తి మీద ఉన్నటువంటి కుండలో నీళ్లలో దూరి వెళ్ళగలిగాడు. అదే దుర్దండి లేకపోతే ఎంతసేపు అయినా ఎంత దుర్దండ బలం ఉన్నా లోపలికి వెళ్ళలేడు. కలిసి వచ్చే వేళకు అలా ఉంటాయటన్నీ. ఈ విధంగా మొత్తం మీద లోపలికి వెళ్ళి వాళ్ళని సంహరించాడు. ఆ సమయంలో మిగతా రాక్షసులు కూడా పులోముంటూ మీదకు వచ్చారు. ఘోర యుద్ధం జరిగింది రాక్షసులతో. రాక్షసులంతా కకావికలై నశించిపోతూ ఉంటే ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక మంచి వానరుడు, అచ్చం ఆంజనేయుడు వంటి ఆకారంతో ఉన్నాడు. ఆ వానరుడు వచ్చి గద పుచ్చుకుని హనుమంతుడితో కలబడ్డాట. ఘోర యుద్ధం సాగింది. హనుమంతుడికి మతిపోయింది, నాతో ఎంతసేపు యుద్ధం చేస్తున్న ఈ కొత్త వానరుడు ఎవడరా బాబు, వీడెవడో రాముడు భీముడిలాగా ఉన్నాడు, డిటోలాగా నాకు అనుకుని కాసేపు యుద్ధం చేసి ఆశ్చర్యపోయి, ఒరే నువ్వెవడవు రా అన్నట్ట. వెంటనే ఆయన యుద్ధం చేస్తున్నా సరే ఎవరైనా అడిగితే చెప్పడం ధర్మం కనుక ఆగి, నేనా ఆంజనేయ పుత్రుండండి, మత్స్యవల్లభుండండి, మత్స్యవల్లభుడన్న అన్నట్టు వాడు. మేసం లేత మేసం వెళ్ళెట్టి ఈ హనుమంతుడు గడ్డం కెంచేసుకుని, ఆంజనేయుడికి కొడుకు ఎవడన్నా వింటే నవ్విపోతాడు లేనిపోను కూడా, ఆంజనేయుడు అనుమానిస్తారా అంటే, నేనే ఇంకా హనుమంతుడు అని చెప్పలా. హనుమంతుడు శుద్ధ బ్రహ్మచారి, ఆయన ఏమిటి అస్ఖలిత బ్రహ్మచారికి నువ్వెప్పుడు పుట్టావు నాయన అంటే, అదో పెద్ద కథ అండి అన్నట్ట. నిజం చెప్పు నాయన, ఎందుకో నాకు నిన్ను చూస్తూ ఉంటే గౌరవం కలుగుతోంది అన్నాడు ఆయన. రామచంద్రుడి పత్నిని సీతాదేవిని దుర్మార్గుడు రావణుడు అపహరించుకుపోయాడు. అందుకని రామచంద్ర ప్రభు వానరులు వెంట పెట్టుకుని లంకా నగరానికి వారధి కట్టడం మొదలుపెట్టాడు. హనుమంతుడు ఆ సమయంలో కొండలు రాళ్ళు పట్టుకొస్తూ ఉంటే ఆయనకు కూడా చెమట పట్టింది. ఆ చెమట పట్టినప్పుడల్లా హనుమంతుడు రామ రామ అనేవాడు. అప్పుడు ఆయన చెమట కారి నీళ్లలో పడింది. రామనామస్మరణం చేయటం వల్ల ఆయన చెమట కూడా అమోఘమయ్యింది. ఆ సమయంలో సముద్రంలో దీర్ఘదేహి అని ఒక చేప ఉన్నది. ఆ దీర్ఘదేహిని ఆడచేప గుటుక్కుని మింగింది ఆ చెమటని. మింగగానే ఆవిడ గర్భం ధరించింది. ఆ క్షణమే ఆ గర్భాన్ని చీల్చుకుని నేను పుట్టాను. మా అమ్మ ఆ దీర్ఘదేహి అనే చేప. ఆవిడ నిజానికి చేప కూడా కాదు, మతంగ మహర్షి అని ఒక మహర్షి, పూర్వం శబరి యొక్క గురువు, పంపా సరస్సు తీరంలో కఠోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుని పాడు చేయడానికి మా అమ్మ గంధర్వకన్య అక్కడికి వెళ్ళింది. నృత్యం చేసి ఆడి పాడి ఆయన ఆనంద పెట్టింది. ఆయనకి కాసేపు నాకు కళ్ళు విప్పి, ఓసి దుర్మార్గురాల, తపస్సు చేస్తూ ఉంటే నా తపస్సు పాడు చేయడానికి పాటలు పాడతావా, నీ పాట నాకు ఆనందం కలిగించింది, నయమే, నేను కూడా కొంచెం కాముకుండా ముందుకు రాబోయి ఆగాను, ఇంద్రియ నిగ్రహంతో మళ్ళీ నిలదొక్కున్నాను, క్షణం కాలం నేను బలహీనుండి ఉంటే భ్రష్టుండైపోయేవాణ్ణి, నాలాంటి ఋషుల తపస్సుని పాడు చేయడానికి వచ్చే నీలాంటి వాళ్ళు సుఖంగా ఉండకూడదు, పో దక్షిణ సముద్రంలో చేప వైపు పెద్ద శరీరంతో అన్నాడు. వెంటనే ఆవిడ కంగారు పడి ఆయన కాళ్ళ మీద పడింది. శాప విముక్తి ప్రసాదించండి బాబు అంటే హనుమంతుడు రామనామస్మరణ పూర్వకంగా చెమటను విడిచిపెడతాడు. ఆ చెమటను మింగు, నువ్వు గర్భం ధరిస్తావు. ఆ కడుపులో ఉన్న పిల్లవాడు వెంటనే కడుపు చీల్చుకు బయటకు వస్తాడు. అప్పుడు అతడు పుట్టగానే నువ్వు చచ్చి అసలు రూపం ధరిస్తావు అనగానే ఆవిడ తథాస్తు అని నమస్కారం చేసింది. తర్వాత మరి నేను చచ్చిపోయి గంధర్వ నకన్యని అయిపోతాను కదండి, గంధర్వలోకానికి పోతాను కదా, అప్పుడు నా కొడుకు సంగతి ఏమిటి అంది. నీ కొడుకు శాశ్వతంగా గంధర్వమాదన పర్వతం మీద తపస్సు చెయ్యాలి. ఆ తపస్సు చెయ్యాలంటే ఆయనకి హనుమద్ దర్శనం అవ్వాలి. హనుమద్ దర్శనం వెంటనే అయితే అతడు మహాత్ముడు అవుతాడు. మైరావణుడు అని పాతాళ లోకంలో ఒకడున్నాడు, వాడికి ఇచ్చేయి నీ కుమారుణ్ణి. వాడు ఆ మైరావణునికి కాపలా కాస్తూ గుమ్మం దగ్గర ఉంటాడు, సింహద్వారం దగ్గర. అప్పుడు అతనికి హనుమద్ దర్శనం అవుతుంది, దాంతో వాడు జీవన్ముక్తుడవుతాడు అని మతంగ మహర్షి చెప్పాడు. అప్పుడు ఆ శాప ప్రకారంగా మా అమ్మ దీర్ఘదేహి హనుమంతుని యొక్క శ్వేద జలాన్ని చెమట జలాన్ని మింగి నన్ను కన్నది. ఆవిడ కడుపు చీల్చుకుని బయటకు వచ్చాను. నేను రావడంతో ఆవిడికి శాప విముక్తి అయ్యింది. దీనికి సద్యోగర్భం అంటే అలా చెమట మింగి మింగగానే కడుపు ధరించి ఆ కడుపులో పిల్లాడు పెద్దాడై నిమిషాల్లో పుట్టేయటం అనమాట. ఇంకేమి 9 నెలలు మొయ్యడాలు, ఈలోపు సిజేరియన్లు చేయడాలు ఇవేం లేవు. తక్షణం పిల్లవాడు పుడితే సద్యోగర్భం. అలా మా అమ్మ శాప విముక్తి పొందింది. నాకు మత్స్యం కడుపులోంచి పుట్టాను గనక మత్స్యవల్లభుడు అని పేరు పెట్టింది. ఈ మైరావణుడి దగ్గరికి వెళ్ళరా అని ఇతనికి అప్పగించి, నాయన మైరావణ ఇతనికి ఒక మంచి ఉద్యోగం ఇయ్యి అన్నది. అతడు నన్ను ఈ ద్వారపాలకుడిగా నియమించాడు. ఈ ద్వారపాలకుడిగా ఇప్పటికి 3 రోజులు అయింది ఇంత చేసినవి వచ్చి ఇక్కడికి. ఆయన పుట్టింది అంతకాలంలేండి, మరి వారధి గట్టి ఇంత చేసి ఇక్కడికి 5-6 రోజుల క్రితమే కదా. అందువల్ల యుద్ధం పెద్ద ఎక్కువ కాలం కూడా జరగడంలా. 3 రోజుల క్రితమే నాకు ఉద్యోగం వచ్చింది. ఈ 3 డేస్ దాటితే నాకు పెర్మనెంట్ ఉద్యోగం అవుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే టెంపరీ బేసిస్ అన్నమాట. ఈ 3 రోజులు ఉద్యోగం సక్రమంగా చేస్తే నాకు ఉద్యోగం శాశ్వత ప్రాతిపదిక, ఎడ్హాక్ పోస్టులు అంటారు వాటి. అప్పుడు కూడా ఉన్నాయి ఎడ్హాక్ పోస్టులు, వాయిదారి ఎడ్హాక్లు. అందుకని నేను ఇక్కడ ఉన్నాను. ఆ హనుమంతుడి రాక కోసమే నేను ఇక్కడ కాపలాకి వస్తున్నాను. మా అమ్మ అనుజ్ఞ ప్రకారం, అంతేగాని మైరావణుడి మీద భక్తి కాదు. అయినా ఉద్యోగ ధర్మం మాది, ఎవడొచ్చినా లోపలికి వెళ్ళనివ్వను. ఇక్కడ కాపలాకి వస్తూ ఉంటే మా తండ్రి హనుమంతుడు వస్తాడు, ఆయన్ని చూశానంటే ఆయన నాకు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రం పుచ్చుకుని గంధమాదన పర్వతాలకు వెళ్ళి అక్కడ జాయ శ్రీరామని జపం చేసుకుంటానన్నట్ట. అప్పుడు హనుమంతుడు, అలాగా నాయన హనుమంతుడి గురించి విన్నావా, ఎప్పుడన్నా చూసావా? అదేంటంటే చూస్తే ఆయన కాడు పట్టుకుంటండి, హనుమంతుడు ఎలా ఉంటాడో తెలియదు. అనుమానం లేకుండా హనుమంతుడు మాత్రం మీలాగా వానరుడిని మాత్రం తెలుసు అన్నట్ట. అహమేవ హనుమాన్ వైహితో తవ సువిక్రమ రామకార్యవశాన్నోనం ఆగతస్తవ సన్నిధిం. నేనే హనుమంతుణ్ణి నాయన, నీకోసం ఇక్కడికి వచ్చాను. నాకు ఎంత ఆశ్చర్యంగా ఉన్నదంటే భగవల్లీల ఎంత విచిత్రం. రామ రామ అనుకుంటూనే విడిచిపెట్టిన చెమట కూడా వ్యర్థం కలదు. రామనామస్మరణ వల్ల వ్యర్థ పదార్థం కూడా సార్థకమవుతుంది, వ్యర్థమవదు. అది రామనామం గొప్పతనం అన్నమాట. నిరంతర రామనామస్మరణ పరాయణుడి శరీరం నుంచి వచ్చే పనికి మాలిన వస్తువు కూడా, కంపు కొట్టే చెమట కూడా ఎంత మహత్తర రూపం ధరిస్తుందని అర్థమైంది. రాముడి పేరు చెబితే రాళ్ళు నీళ్ల మీద తేలుతాయి, రాముడి పేరు చెబితే చెట్లు బ్రతుకుతాయి, రాముడి పేరు చెబితే పాపాత్ములు ఉద్ధరింపబడతారు, రాముడి పేరు చెబితే రాతి కూడా నాతిగా మారిపోతుంది, రాయి కూడా. ఆ మహానుభావుడు అనుగ్రహంతో జన్మించావు, ఇలా రా, యుద్ధరంగంలో మంత్రోపదేశం అంటారు. ఓం శ్రీం రామ్ రామాయ నమః అని ఒక గొప్ప మంత్రం, రామ అష్టాక్షరీ మంత్రం, రామ తారక మంత్రం. ఓం శ్రీం రామ్ రామాయ నమః ఈ మంత్రం చేసుకుంటూ గంధమాదన పర్వతం మీద జీవించు అనగానే, నువ్వు మంత్రం ఇచ్చిన గురువు కదా, తండ్రివి కూడా అని నమస్కరించి నీకు యుద్ధంలో సాయం చేసి మైరావణుని చంపాక అప్పుడు తపస్సు కడతానన్నట్ట. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడు తెలుసా? పెద్ద పొరపాటు అది. ప్రస్తుతం నువ్వు ఇంకా ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం రిజిగ్నేషన్ ఇవ్వలేదు, వాడు ఇంకా చావలేదు, కాబట్టి నువ్వు స్వేచ్ఛగా ఎక్కడికైనా పోవడానికి అర్హత ఉన్నది, కానీ శత్రువు కింద భావించి వాడిని చంపకూడదు. ఒక వ్యక్తి దగ్గర కొలువు చేస్తున్నంతకాలం వాడు ఎంత నీచుడైనా సరే వాడిని తిట్టకూడదు. శాస్త్రం ఏంటంటే మనం ఎవరి దగ్గర పని చేస్తున్నామో వాడు మేరు కోరుకోవాలట, వాడిని చంపుతామని అనకూడదు. మనకి ఇష్టం లేకపోతే ఉద్యోగం మానేస్తామని చెప్పాలి. వాడి దగ్గర ఉద్యోగం చేస్తూ వాడికి తెలియకుండా వాడి మీద కుట్ర పనితే అది మహాపాపం కదా. కాబట్టి వాడు మరణించే వరకు ఇక్కడ కాపలాకాయి, నేను మహావీరుణ్ణి నిన్ను జయించి పెడుతున్నాను కాబట్టి, కానీ ఓ నా పరాక్రమం ముందు నువ్వు ఆగవు నాయన. కేవలం నిన్ను చూచి వాత్సల్యం కలిగి మాత్రమే నేను నిన్ను ప్రశ్నించాను, అదృష్టవశాత్తు నాకు ఔరసపుత్రుడు అని తెలిసింది. ఈ మంత్రం ఇక్కడ చేసుకో, మైరావణ మరణ వార్త తెలియగానే నువ్వు గంధమాధనానికి వెళ్ళి సాధన చేసుకో, అప్పటిదాకా వాడు నీకు శత్రువు కాదు, నీ ప్రభువు, ధర్మం ధర్మమే అని అక్కడ ఎట్టే పెట్టగానే ఇందుకన్నమాట హనుమంతుడు మహాత్ముడు అంటారు అని వాడు తల వంచి నమస్కరించాడు. అక్కడి నుంచి హనుమంతుడు మహావేగంగా వెళ్ళాడు. ఇప్పుడు వీడిని చంపడం ఎలాగా, వీడి ప్రాణరహస్యం ఎలా తెలుస్తుంది, ప్రాణరహస్యం తెలుసుకోకుండా చంపితే ఉపయోగం ఏమున్నది అనుకుని ఈ దుర్దండి చంద్రసేన అని ఒక ఆవిడ ఎవరో ఉన్నదట కదా, ఆవిడ దగ్గర ప్రాణరహస్యం తెలుసున్నావు కదా, అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. తక్కిన కథా విశేషాలతోటి ఈ మైరావణ వధాఘట్టాలతో రేపు మళ్ళీ యథాప్రకారంగా కలుసుకుందాం. కరెక్ట్గా 6:30కి రాకపోతే మైరావణుడు ఎలా చచ్చిపోయాడో తెలియదు, తర్వాత మీ ఇష్టం. ఇక స్వస్తి చెప్పే ముందుగా అపూర్వమైన భాగవతం వంటి క్యాసెట్లు నా కథా విశేషాలన్నీ ఇక్కడ అమ్ముతున్నారు, వాటిని తీసుకోండి. దానితో పాటుగా రేపు మా పట్లో మీరేం కంగారు పడక్కర్లా, శ్రీలంక యాత్రకు కావలసినందుకు మా శిష్యులు వస్తారు, ఆ యాత్ర అంతా కూడా సఫలీకృతం అవుతుంది. తప్పక 40-50 మందిని మిమ్మల్ని తీసుకుని వెళ్ళి తీసుకొస్తాము. అందరూ కూడా ఇలాగే 6:30కి వచ్చి శ్రద్ధగా విని, అయ్యాక సెప్టెంబర్లో జరగబోయే లంకాయాత్ర కూడా చూసి, అక్కడ అశోకవనాన్ని చూచి, హనుమంతుడిని చూసి, సీతను చూసి తరించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్ సమస్తా.